ఓం శ్రీ సాయిరాం. శ్రోతలందరూ ఇప్పటి వరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని విన్నారు. ఈనాడు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి ప్రతి గురువారం అందించే ప్రత్యక్ష ప్రసారాలను మీరు ఇప్పుడు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరిని వింటారు. అంతవరకు రేడియో సాయికి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణార విందాలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి ప్రతి గురువారం అందించే ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శ్రీ సత్యసాయి దివ్య సందేశ్జరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చినది మీ గణేష్. నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నది స్వప్న అక్క. సాయిరాం స్వప్న అక్క.
సాయిరాం
అక్క, మరి ఈనాడు మరో ఇంత పవిత్రమైన రోజు స్వామికి మనం ఏ విధమైనటువంటి కార్యక్రమం అర్పించాలి అన్న ఆలోచన మనకి తట్టినప్పుడు ప్రతి శుక్రవారం మనం మందిరంలో చాంట్ చేసేటటువంటి ఒక వేదమంత్రం గుర్తొచ్చింది. ఆ వేదమంత్రంలో కూడా ఒక పర్టికులర్ లైన్ చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. ఆ మంత్రం చెప్పి మనం కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం.
తప్పకుండా గణేష్.
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్ సదా. ప్రతి శుక్రవారం మనం అమ్మవారిని లక్ష్మీదేవిగా కొలుస్తూ సంపదలని ఇవ్వమని మనం ప్రార్థిస్తాం. కానీ శ్రీ సూక్తం దేనికి చదువుతాం అనేది ఫలశ్రుతిలో ఎంతో చక్కగా న క్రోధో న చ మాత్సర్యం న లోభో అంటున్నారు. అంటే మనలో ఉండేటటువంటి అరిషడ్వర్గాలని దూరం చేసుకోవడానికి ఆ శ్రీ సూక్తాన్ని జపిస్తాం అన్నది ఒక చక్కని సందేశం. మరి అలాంటి సాక్షాత్తు సాయి జగన్మాతని మనం ఈనాడు తలుచుకుంటూ మనలో ఉండేటటువంటి అరిషడ్వర్గాలని దూరం చేయాలన్న ప్రార్థనతో ఆ విన్నపంతో మనం ఈనాటి కార్యక్రమంలోకి అడుగు పెడదాము. కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే దాని టైటిల్ కోపాన్ని జయిద్దాం. మరి కార్యక్రమంలో మొట్టమొదటగా మన మాస్టర్ ఆఫ్ సెరమనీస్ స్వామి తన గళంలో ఒక చక్కని పద్యాన్ని మనకి వినిపించబోతున్నారు. ఆ పద్యంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
కోపము గలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగున్ పాపపు పనులను చేయుచు చి కొమ్మని పించుకుంట చేకూరుజుమి.
అంటే చాలా సులువుగా స్వామి ఒక 15 సెకండ్లో ఈ పద్యాన్ని చెప్పేశారు. కోపము కలిగిన వానికి ఏ పనియో ఫలింపకుండు ఎగ్గులు కల్గున్ పాపపు పనులు చేయుచు చి పొమ్మని పెంచుకొనును. అంటే అరిషడ్వర్గాల్లో ఎంతో ముఖ్యమైనటువంటి ఈ కోపం అంటే క్రోధం మనకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే దాని పర్యవసానం స్వామి చెప్తున్నారు. ఏ పని మనకి ఫలించదంట. ఒక కార్యం చేపడితే ఆ కార్యం చేసే సమయంలో మనకు కోపం వస్తే ఆ కార్యం ఫలసిద్ధి అందుకోదు. అంతేకాకుండా ఎగ్గులు కలుగున్ ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. పాపపు పనులు చేయుచు ఆ క్రోధం వల్ల ఎన్నో తెలియకుండా తెలిసో కూడా మనం పాపాలు చేస్తాం, అంటే చేయరాని పనులు చేస్తాం. ఫైనల్గా దాని రిజల్ట్ ఏమిటి అంటే అందరి చేత చీ పొమ్మనిపించుకుంటామన్నమాట. మరి అంతటి పరిస్థితి దుస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే కోపాన్ని మనం జయించాలి, దాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మరి అది ఎలాగో ఈరోజు మనం కార్యక్రమంలో స్వామి చెప్పినటువంటి ఎన్నో చిట్కాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న కథల్ని మనం గుర్తు చేసుకుందాం. అక్క, మరి ఓవర్ టు యూ.
స్వామి ఎంతో చక్కగా చెప్పారు కదా. అంటే కోపంలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు పాప పనులు చేయిస్తుంది మన చేత. ఈ కోపం అసలు ఎలా వస్తుంది? కోపం వస్తే అది ఎటు దారి తీస్తుందో మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఎంతో చక్కగా సాంఖ్య యోగంలోని అంటే 2వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో చెప్పారు.
చెప్పక,
మరి ఆ శ్లోకాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం గణేష్. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషూప జాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోద్భిజాయతే. క్రోధం ఎలా వస్తుందో చెప్తున్నారు అన్నమాట. విషయ మీద ఆసక్తి పెరిగిపోవడం వల్ల కోరికలు అంటే బాగా బలవత్తరమైన కోరికలు తయారవుతాయి. ఎక్కువ ఎప్పుడైతే ఆ కోరిక బలమైందో అది తీరితే మనకు ఆనందం కలుగుతుంది. ఆ బలమైన కోరిక తీరకపోతే ఏంటవుతుంది? అది పొందలేకపోయాము అన్న బాధతోటి, లేకపోతే మనం అనుకున్నట్టు జరగలేదు అన్న దీంతోటి కోపం వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి విషయాల మీద ఆసక్తి కోరికను కలిగిస్తే ఈ కోరికలు తీరకపోవడం వల్ల మనకు కోపం వస్తుంది అని చెప్తున్నారు. ఇందాక స్వామి చెప్పిన దాంట్లో గద్యంలోని పాపపు చెప్పనులు చేయొచ్చు అన్నారు. అంటే ఆ ముందు లేని ఆ పాపపు ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే క్రోధం వల్ల వస్తాయి అని ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్తున్నారు అనమాట. దీని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు క్రోధాద్ భవతి సమ్మోహః. అంటే మీకు కోపం వచ్చాక అక్కడ స్టాండ్ స్టిల్ లో ఉండిపోం, అది నెక్స్ట్ ఎంతటి విపరీతమైన పరిస్థితి తోవతీస్తుందో చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంసాత్ బుద్ధి నాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటున్నారు. అంటే క్రోధం వల్ల సమ్మోహం ఏర్పడుతుంది. సమ్మోహం అంటే విపరీతమైన మోహం, అంటే అది లేకపోతే నేను ఉండలేనన్నంత కోపం, లేకపోతే కావాల్సిన దొరకాలి అన్నంత ఆ పట్టు. అంటే అది ఏం చేస్తుందంటే మన వివేకాన్ని కోల్పోయినట్టు చేస్తుంది. ఎప్పుడైతే మనం వివేకం కోల్పోతామో ఆటోమేటిక్ గా మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మరుపు వస్తుంది. ఏం చెయ్యాలి, ఎదుటి వాళ్ళ గురించి మంచి కానీ మన గురించి మనం కానీ ప్రతిదీ మర్చిపోతాం ఆ మూమెంట్ లో, ఆ కోధం ఎక్కువైనప్పుడు అనమాట. అది బుద్ధి నాశం చేస్తుంది. బుద్ధి అంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు ఏది మంచి ఏది చెడు, ఏది చేయదగింది ఏది చేయకూడదు, ఆ విచక్షణ జ్ఞానం మనం కోల్పోతాం అనమాట ఆ కోపం వచ్చిన టైంలోని. మనం ఎంత గొప్ప పండితులైనా అవ్వచ్చు, ఎంత ఉన్నతమైనా దీంట్లోనైనా ఉండొచ్చు, కానీ ఆ కోపం వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చైన్ రియాక్షన్ లా జరిగిపోతాయి అన్నమాట. జరిగిపోయి ఆ రకంగా మన వివేకం కోల్పోయి బుద్ధి నాశనం చెందుతుంది. ఎప్పుడైతే మన బుద్ధి పనిచేయదో మరి జంతువు కన్నా హీనంగా అయిపోతాం. మరి మనిషికి ఉన్నదే గొప్ప గుణం అది ఏంటంటే బుద్ధి, మంచి చెడు తెలుసుకొని మంచి వైపు నడవగల ఆ ఇంగిత జ్ఞానం అన్నది ఒక మనిషికే ఉంది అని చెప్తున్నారు. అది ఇంకా కోల్పోయినప్పుడు ఇంకా జంతువు కన్నా హీనంగా మనం ప్రవర్తన జరుగుతుంది. ఆ ప్రవర్తన మనం నశిస్తాము, అంటే జరగకూడని జరుగుతాయి. స్వామి చెప్పినట్టు చీపు అమ్మనిపించుకుంటాము. అంటే అంతటి అవమానం గాని దుస్థితి గాని కలగడానికి కారణం ఏంటి అంటే ఈ కోపం. కానీ అందరూ
ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ శ్లోకానికి చక్కని ఉదాహరణ మనకి రామాయణ కథ ద్వారా మనకి గుర్తు చేసుకోవచ్చు. రాముణ్ణి చూడాలి, రాముణ్ణి తన వశం చేసుకోవాలి అన్న ఒక కోరికతో శూర్పణకు దగ్గరికి వెళ్తుంది. కానీ రాముడు నివారిస్తాడు, నివారించి లక్ష్మణుడికి సైగ చేస్తాడు. సైగ చేసిన తర్వాత లక్ష్మణుడు వచ్చి శూర్పణకు ముక్కు చెవులు కోస్తాడు. కోసిన తర్వాత అది రాముడు దక్కలేదు అన్న ఒక కోరిక తీరలేదు. ఆ కోరిక తీరలేదు, తర్వాత సీత తన పక్క ఉన్నది అన్న ఒక ఆలోచన, దాంతోపాటు లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోసాడన్న కోపం, ఈ మిక్స్డ్ ఫీలింగ్స్తో ఎంతో ఉద్రేకంతో ఎంతో కోపంతో క్రోధంతో రావణాసురుడి దగ్గరికి వెళ్తుందన్నమాట శూర్పణఖ. కానీ రావణాసురుడు పెద్దవాడయ్యుండి ఏం చేయవలసింది, ఆ పరిస్థితిలో అసలు ఏం జరిగింది, ఎందుకయ్యింది అన్న ప్రశ్నలు వేయకుండా ఆమె చెప్పింది మాత్రమే విని దాన్నే తీసుకుని పరిస్థితిని బేరీజు వేసుకోకుండా తను కూడా క్రోధానికి లోనయ్యాడు. నా చెల్లికి ఎందుకు ఇలా అయ్యింది, రాముడు ఎందుకు ఇలా చేశాడు, రాముడికి ఎందుకంత అందమైనటువంటి పత్ని ఉన్నది అన్న ఆలోచన తనకు వచ్చింది. సో దానివల్ల అతని బుద్ధి స్థిమితం తప్పింది. తప్పిన తర్వాత ఇంకా దాని పరిణామం మనకి తెలిసే వచ్చింది.
అలాగే మనకి భారతంలో కూడా కనిపిస్తుంది కదా గణేష్, ఎప్పుడైతే మైసభలోకి దుర్యోధనుడు వెళ్తారో అక్కడ అంతా మాయా దీనిగా ఉంటుంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తున్నప్పుడు తను అక్కడ అవమానించబడతారు. చెలికత్తలు అందరూ నవ్వితే ద్రౌపది నవ్విందని చెప్పి ఆ కోపం పెట్టుకొని ఎలాగైనా ద్రౌపదిని అవమానించాలి అని ఆ చిన్న దాంతో మొదలయ్యి యుద్ధం వరకు వెళ్ళి మొత్తం వినాశనం జరిగినంతటికి తోవ తీసింది. కాబట్టి ఏదైతే కోరిక ఉంటుందో ఈ బలమైన కోరికల వల్లనే కోపం వస్తుంది. ఈ కోపాన్ని మరి జయించడానికి కూడా స్వామి మనకి ఎన్నో చిట్కాలు చెప్పారు, ముందు ముందు చెప్పుకుందాం.
తప్పకుండా. అసలు ఈ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి అనేది ముందు ఒక్కసారి తెలుసుకుందాం. అది తెలుసుకుంటే మనకి కోపం రావడానికి కూడా భయపడతాం. మనం కోపం తెచ్చుకుంటే దాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తాం. ఒక మూడు
దాని రిజల్ట్ తెలిస్తే అది ఎంత అపకారం మనం చేస్తుందో ముందు బాగా తెలుసుకోవాలి.
అవును,
అంతే కదా, అగ్నిలో చేయి పెట్టినప్పుడు అది ఎంత కాలుతుంది నొప్పి పెడుతుందని తెలిస్తే ఇమీడియట్ గా నెక్స్ట్ టైం మనం చేయి పెట్టకుండా ఉంటాం.
అవును. స్వామి ఇక్కడ ఎంతో చక్కగా మనం అహింస గురించి మాట్లాడినప్పుడు రెండు పాయింట్స్ చెప్తారు. ఒకళ్ళకి అవతల వాళ్ళకి హింస చేయకపోవడము, మనకి మనం కూడా హింస చేసుకోకపోవడం. ఈ కోపం తెచ్చుకోవడం అనేది మనకి మనం హింస చేసుకోవడం. అది అవతల వాళ్ళ పరిస్థితి మనం తర్వాత పక్కన పెడితే మొట్టమొదట మనకి మనం చాలా వీక్ అయిపోతాం. ఆ అంశాలేంటో మనం చూద్దాం. మొట్టమొదటగా ఏమవుతుంది, కోపం రావడం వల్ల మన నరాలు బలహీనమైపోతాయి, అంటే పట్టు తప్పిపోతాయి అన్నమాట. మన మీద మనకి అదుపు ఉండదు, మనం ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతాం అన్నమాట. అది ఒకటి. ఫిజికల్గా మన ఎదుటివారు మన కోపాన్ని గమనించేటట్టుగా గమనిస్తున్నారు అన్న పాయింట్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు అదొక రకమైన ఫేస్ పెడతారు మనల్ని చూసి. మన మొహం ఎర్రగా అయిపోతుంది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఆఫీస్లో ఒక మీటింగ్ అవుతుంది, అంటే టీమ్ మెంబర్స్ అందరితో ఒక డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరిగినప్పుడు నలుగురు ఐదుగురు చెప్పిన పాయింట్స్ నాకు నచ్చలేదు. నచ్చినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమాని మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. ఆ మాస్క్ పెట్టుకొని ఆ కోపాన్ని బయటికి చెప్పుకోలేకపోయాను. కానీ చూసిన వాళ్ళందరూ నన్ను చూసి ఎందుకు నీకు అంత కోపం వస్తుంది అని అడిగారు. అంటే నా కళ్ళల్లో ఆ కోపం తెలిసిపోయిందనమాట. అప్పటి నుంచి సరే కోపం వచ్చినా దాన్ని మనసులో కొంచెం అణగదొక్కుని కొంచెం మన చూపు కూడా చాలా ప్రశాంతంగా ఉండేటట్టు మనం ఉండాలి. ఎప్పుడైతే మన ఆలోచనని కొంచెం బేరేజ్ వేసుకొని నో ఈ పరిస్థితిలో మనం ఇలా చేయకూడదు అని ఆలోచిస్తామో అప్పుడు మనకి మంచి జరుగుతుందన్నమాట. సో నరాలు బలహీనమైపోతాయి, మనకి నీరసం వస్తుంది, అంతే కదా. దానికి ఎంతో మహత్తరమైనటువంటి శక్తి కావాలి కోపాన్ని ప్రదర్శించడానికి. సో మనపై మనకి అరుపు తప్పిపోతుంది, నరాలు బలహీనమైపోతాయి. కోపం వల్ల స్వామి ఎంత చక్కగా చెప్తారంటే 3 నెలలు మనం తిన్నటువంటి ఆహారం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది, అంత ఎనర్జీ పోతుంది. అదే కాకుండా మనం చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో మంచి పనులు, వాటి ఫలితం అంతా పోతుంది, మన స్థాయి కూడా దిగజారిపోతుంది అన్నమాట. ఉన్నతమైన వ్యక్తులు, ఎంతో మహోన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కోపం వల్ల దిగజారిపోయిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. అందుకే మనం దాన్ని అదుపులో పెట్టుకుంటే ఉన్నత స్థాయికి చేరుతాం. దానికోసం ఏం చేయాలి అంటే నిరంతరం భగవన్ నామ స్మరణ చేయాలి. భగవంతుణ్ణి చింతిస్తూ కోపం రాదు.
చెప్తూ ఉంటే అదే అనిపిస్తారు, నాలో గొప్ప శక్తి ఉన్నది, ఏంటంటే కాల్చే శక్తి. సో ఈ శక్తిని అంతటితో ఈ శక్తితో ఈ అడవి అంతటిని కాల్చేస్తాను అనుకున్నా అగ్గిపుల్ల. అది మండడం మొదలు పెట్టింది, చూడు అడవంతా కాలిపోతుంది అని ఎంత సంబరపడుతున్నది, అంత శక్తి నాలో ఉందని. అది అడవనంతా కాల్చే లోపు అది కాలిపోయింది అగ్గి పుల్ల. అంతే కదా, వెలిగించిన తర్వాత అది ఆటోమేటిక్ గా కాలిపోతుంది ఆ పుల్ల. అలాగా మనం కోపంతో పక్క వాళ్ళని బాధ పెడుతున్నాం, పక్క వాళ్ళని ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటాం, కానీ అది మనమే దహించి వేసి మనమే నాశనం చెందుతాం అన్నది మర్చిపోతూ ఉంటాం.
అక్క, ఇక్కడ ఒక చిన్న కథని మనం గుర్తు తెచ్చుకుందాము.
ఇది
వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న తగాదా అనుకోవచ్చు మనం, కానీ వాళ్ళ స్థాయిలో చూస్తే అవి ఎంతో ఉత్కృష్టమైనటువంటి అహంకారాల మధ్య పోటీలా అనిపిస్తుంది అనమాట. విశ్వామిత్రుల వారికి బ్రహ్మర్షి అవ్వాలన్న కోరిక ఎంతో దృఢంగా ఉండేది. ఎందుకంటే అప్పటికి వశిష్ఠుల వారు బ్రహ్మర్షిగా ఉన్నారు. సో ఎంత కష్టపడినా సరే, ఎంత తపస్సు చేసినా సరే, బ్రహ్మర్షి అనేటటువంటి ఆ పదవి ఏదైతే ఉందో ఆయనకి లభించింది విశ్వామిత్రుల వారికి. కానీ వశిష్ఠుల వారు ప్రపంచమంతా బ్రహ్మర్షి అని పిలిచినా వశిష్ఠుల వారు మాత్రం ఆయన్ని బ్రహ్మర్షి అని పిలవటానికి చాలా వెనకాడేవారన్నమాట. సో దానివల్ల విశ్వామిత్రుల వారికి ఇంకా కోపం అహంకారం పెరిగిపోయాయి. సరే, వశిష్ఠుల వారు బ్రహ్మర్షికి నాకు మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నారు, వశిష్ఠుల వారిని వాడి ప్రాణం తీస్తే ఇంకా నాకు ఆ బ్రహ్మర్షి పదవికి అడ్డుండదని చెప్పి ఒకరోజు ఒక కత్తి పట్టుకుని ఆయన వశిష్ఠుల వారి ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. ఒక చెట్టు చాటు నుండి ఏం జరుగుతుందో గమనిస్తారు. అది ఒక పౌర్ణమి రోజు, చక్కగా మూన్ లైట్లో వశిష్ఠుల వారు వారి శిష్యులందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. చేస్తూ ఆ వెనకాతలే విశ్వామిత్రుల వారు నించుని ఏం జరుగుతుందో చూస్తున్నారు. వశిష్ఠుల వారు ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతతో విశ్వామిత్రుల వారి యొక్క గొప్పతనం గురించి శిష్యులందరికీ వివరిస్తున్నారు. ఆయన తపస్సు, ఆ శక్తి ఎంత మహత్తరమైనది, ఆ తపస్సు ఎంత గొప్పది అంటే ఆ చంద్రుని యొక్క కాంతితో పోలుస్తూ ఇంత చల్లగా ఉంటుంది, ఆయన తపస్సు అంత బాగుంటుంది అని చెప్తున్నారన్నమాట. అది విన్నటువంటి ఆ ఒక్క మాట విన్న విశ్వామిత్రుల వారి హృదయం కరిగి ఆ ప్రేమపూరితమైనటువంటి మాటలకి ఆయనలో పరివర్తన కలిగి వెంటనే వెళ్ళి వశిష్ఠుల వారి పాదాల మీద పడతారు. పడిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాబట్టి వశిష్ఠుల వారు వంగి విశ్వామిత్రుల వారిని పైకి లేవదీస్తారు. లేవదీసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాయన, నాకు తెలియనే తెలియదు అంటారు. అని చెప్పిన తర్వాత, నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పి మీరు చెప్పిందంతా విన్నాను అని పశ్చాత్తాపంతో చెప్తే, ఇప్పుడు నువ్వు బ్రహ్మర్షి అవ్వడానికి అన్ని అర్హతలు పొందావు, ఎందుకంటే నా పాదాల మీద పడి నువ్వు అహంకారాన్ని నిర్మూలించుకున్నావు అని చెప్పి ఎంతో చక్కగా, కోపము అహంకారము ఎప్పుడైతే నిర్మూలించుకుంటామో అప్పుడు మనం ఉన్నతమైన స్థాయికి చేరతాము అని విశ్వామిత్రులు వశిష్ఠుల వారి కథ మనకి తెలియజేస్తుంది.
అంతేకాదు గణేష్, ఈ కథ ఇంకొక విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. విశ్వామిత్రుల వారు ఎంత అంటే శారీరకంగా ఎంతో పుష్టిగా ఉన్నారు, తపోబలంలో కూడా ఎంతో నిష్ఠగా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ మనసులో వచ్చిన చెడ్డ భావాల వల్ల మనసు బలహీనమైపోయింది. స్వామి చెప్తారు, ఈ కోపానికి క్రోధానికి కారణం ఏంటంటే బలహీనత. అది శారీరకంగా వచ్చే మనకి వీక్నెస్ కాదు, మన మనసుకు పట్టిన వీక్నెస్ అది. మనం మానసికంగా దాన్ని పౌష్టికంగా పుష్టిగా పెట్టుకోవాలి. అది బలహీన పడినప్పుడే మనకి ఈ క్రోధం అన్నది ఎంటర్ అవుతుంది, అది మనం బాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇది మన మనసుని మరి శక్తి పుచ్చేది ఏది అంటే మంచి ఆలోచనలు. ఇంతవరకు విశ్వామిత్ర వారికి ఏంటి చెడ్డ భావం, వశిష్ఠుల వారు నాకు అపకారం చేస్తున్నారు, నాకు ఈ పదవి ఇవ్వటం లేదు, ఆ నామధేయం నాకు రావడానికి ఈయన అడ్డు తరుగుతాను, చెడ్డ భావంలో ఉన్నంతసేపు ఆ కోపం పెరిగి 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 పెరిగిపోయింది. ఆఖరి చంపాలన్న స్టేజ్ కూడా ఆయన వెళ్ళారు. ఎప్పుడైతే ఆయనలో ప్రేమ కనిపించిందో ఆ రిఫ్లెక్షన్ తోని ఈ వశిష్ఠుల వారి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఒక్క మంచి భావం రాగానే అంత క్రోధం కూడా నలిపోయిపోయింది, అంతా తగ్గిపోయి మొత్తం తనలో పరివర్తన కలిగించినంత స్థాయికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి దీనికి ముఖ్యంగా మనకి మనం ఈ క్రోధాన్ని తెచ్చుకోకుండా ఉండాలి అంటే స్వామి చెప్తారు, మనసులోని ఆ మంచి భావనలు ఉండాలి, మంచి భావాలు కలిగి ఉండాలి. ఎదుటివారిలో కూడా మంచిని చూసే శక్తిని మనం పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కోపం వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి అంటారు. ఒకసారి గణేష్ స్వామిని ఒక భక్తుడు అడిగేట, మనం నిజంగా స్వామి ఎప్పుడు చూడు ఎలాంటి సందర్భంలోనైనా ఆ చిరు మందహాసం అంటే తెచ్చి పెట్టుకున్నది కాదు, లోపల నుంచి స్వామి ఆనందం ఎవరైపు చూసినా అదే ఆనందంతో అదే ప్రేమతో చూస్తారు. కానీ మనకు ఆలోచించి ఉదయం లేచిన దగ్గర నుంచి నాకైతే చాలా సందర్భాలు ఎవరు చూసినా వాళ్ళు చేసిన తప్పులు గుర్తురావడం కానీ లేకపోతే ఏదో చికాకు కలిగించే విషయాలే మనకి ఎప్పుడు కనిపిస్తుంటే, అందరిలో తప్పులు మనకు కనిపిస్తుంటాయి. అలాంటి వాళ్ళు ప్రేమ ఎలా చూపించాలి అన్న సందేహం ఒక భక్తుడికి కలిగింది. స్వామి మీరే మీకు ఈ జన్మలోనే కాదు జన్మ జన్మలుగా చేసిన అన్ని మంచి పనులు చెడ్డ పనులు ఇలా ఒక సినిమా చూపించినట్టు మా మమ్మల్ని చూడగానే మీకు తెలుస్తుంది, మేము చేసే ఇన్ని పాప పనులు ఇన్ని చెడ్డ పనులు మీకు కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు ఎంతో నవ్వుతూ ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మా వల్ల సాధ్యం అవ్వట్లేదు, ఎవరినైనా చూస్తే అది మాకు వాళ్ళు తప్పులు కనిపిస్తున్నా తప్ప కోపం వస్తున్నా తప్ప వాళ్ళకి ప్రేమ కలగటం లేదు, మరి మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా మేము ఎలా ప్రేమించాలి మీలాగా అడిగారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడు బంగారు ఎంత దుష్టుడికైనా ఎంత చెడ్డవాడికైనా ఒక్కటైనా మంచి గుణం ఉండదా, అంత రావణాసురుడిలో కూడా భక్తి అన్నది దాన గుణం అన్నది ఎన్నో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, కాబట్టి ఎంత 1000 తప్పులు చేసి నిన్ను 1000 రకాలుగా బాధ పెట్టిన వాళ్ళు ఒక్క మంచి గుణమైనా ఉంటుంది, ఈ ఒక్క మంచి గుణాన్ని నువ్వు 1000 సార్లు తలుచుకుంటూ ఉండాలి, పదే 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 ఆ మంచి గుణాన్ని తలుచుకుంటూ ఉంటే వాళ్ళు చేసిన 1000 తప్పులు తలపెట్టిన అపకారం ఏది నీకు గుర్తురావు, వాళ్ళు ఎప్పుడు చూసినా నువ్వు ఏదైతే తలుచుకుంటూ ఉన్నావో ఆ మంచి భావనే నీ కళ్ళ ముందుకు వస్తుంది మధ్యలో మెరుగుతుంది. ఆ రకంగా మనం స్వామి చెప్పినట్టు ఆ మనసుని స్ట్రాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందాకల శ్రీ సూక్తంలో చెప్పినట్టు లక్ష్మీదేవిని పూజిస్తున్నావు ఆ మంచిని మాకివ్వు అని అమ్మవారిని ప్రార్థిస్తున్నావు అనమాట. లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం ఏంటంటే మనలో మంచి భావాలే ఐశ్వర్యం. ఇలా చెప్తుంటే మనకి గణేష్ ఇప్పుడు ఇందాకలు అన్నట్టు భగవంతుడి నామాన్ని ఎప్పుడు మంచిలోకి అన్నింటిలోకి మంచి ఏది అంటే టాప్ మోస్ట్ లో ఉండేది భగవంతుడే, కాబట్టి మనం భగవంతుని తలుచుకుంటే ఇంకా వేరే చెడ్డ ఆలోచన రాదు, ఇంకొక ఏ ఆలోచన రాదు, కాబట్టి మనకు ఉండని ఎప్పుడు భగవంతుని నామంతో నింపుకుంటే వేరే ఆలోచన వచ్చి పడడానికి అందులో ప్లేస్ ఉండదన్నమాట. మనకి దీనికి మంచి ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు, మనందరికీ తెలిసిందే గౌరాంగుడని ఆయన పూర్వనామధేయం, ఆయన ఎలాగ కృష్ణ చైతన్యుడు అయ్యాడో కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పటి నుంచి కూడా అలా కృష్ణుడి భావాల్ని కృష్ణుడి నామాన్ని తన మధ్యలో నింపుకొని 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 ఆ భక్తిని పెంచుకున్నట్ట. అప్పట్లోనే వీధి వీధిలో తిరుగుతూ కృష్ణ నామాన్ని జపిస్తూ మనం ఇప్పుడు నగర సంకీర్తనం చేస్తున్నది ఆయన నిరంతరం చేస్తూ ఉండేవారు అనమాట. ఆ రోజుల్లోనే ఇలాగా నగర సంకీర్తనం చేసి దైవ నామాన్ని జపిస్తుంటే అది చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉండేవారు అనమాట. ఓర్వలేక ఈయన ఎలాగైనా ఈ పని చేయించకుండా చూడాలి అని చెప్పి ఎన్నో అడ్లు పెట్టేవారు, ఎన్నో చేసేవారు. కానీ ఇందాక స్వామి చూడండి మనం ఆయనకి ఎప్పుడు క్రోధం వచ్చేది కట్ట, ఎంత వాళ్ళు పక్క వాళ్ళు బాధ పెట్టినా సరే అది తన ఆలోచనలు ఎప్పుడు వచ్చేది కదా, ఎందుకంటే ఎప్పుడు ఆ కుండ ఆల్రెడీ నిండుగా ఉన్నప్పుడు ఇంకో 3 నీళ్ళు కూడా పట్టమంటారు. అలా భగవంతుడు నామంతో ఆయన మనసు లేకుండా నిండిపోయి ఉన్నది, ఎవరు ఏం వేసినా అది బయటే పడుతున్నారు తప్ప ఆ కుండలో పడట్లేదు. వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయి ఇంకా ఎలాగైనా ఆపాలని పాపం ఆయన తాళాలు వాయిస్తూ భజన చేసుకుంటూ వెళ్తుంటే ఆ తాళాలు కూడా తీసేసుకునేవాట. ఆయన చూడండి అంటే మనకి ఒక లిమిట్ దాటిన తర్వాత ఇంకా మనని ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడ ఎక్కడో దగ్గర బ్రేక్ పాయింట్ వచ్చి మనం బ్రేక్ అయిపోతాం, కానీ అదే స్ట్రాంగ్ పాయింట్ చేసుకున్నారు చైతన్య మహాప్రభు. అలా తీసేసుకుంటే దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుని ఓహో కృష్ణుడికి నేను ఇవన్నీ వాయిస్తూ పాడడం ఇష్టం లేదు కావాలా అవి లేకుండా పాడమంటున్నారని చెప్పి అలా పాడుకుంటూ వెళ్ళేవంట. అంటే ఆయన్ని అసలు ఏ ఇబ్బందికరమైన పని కూడా ఇబ్బంది పెట్టలేదు, కోపం తెప్పించలేదు, ఆయన చేస్తున్న పనికి అడ్డు కలిగించలేదు, ఎందుకంటే ఆయన నిరంతరం కృష్ణ ధ్యాసలోనే ఉన్నారు. ఇంకా ఇబ్బంది పెట్టి ఇంకా శారీరకంగా ఆయన్ని ఇబ్బంది గురి చేసినా కూడా అప్పుడు ఆయన ఈ ఆలోచన కన్నా భగవంతు కృష్ణుడి ఆలోచనతో దాన్ని నింపేసేవారు, ఇంకా ఎక్కువ కృష్ణుని తలుచుకునేవారు. ఆ రకంగా కృష్ణుని తలుచుకొని తలుచుకొని తలుచుకోవడం వల్ల ఏది కూడా ఆయనకి చెడ్డన్నది కనిపించలేదు, ఆయన భౌతికమైన స్పృహ కోల్పోయి అంటే వీరు నన్ను బాధ పెడుతున్నారు నా శరీరానికి బాధ కలుగుతున్నారు ఆ బాహ్య స్పృహ కోల్పోయి కృష్ణ చైతన్యంలోనే ఆయన లీనమై ఉండేవాడు. అందుకే ఆయనకి కృష్ణ చైతన్య మహాప్రభు అని పేరు కూడా వచ్చింది గౌరాంగుడు అన్న పేరు నుంచి.
ఇలా మనం ఉదాహరణలు ఎన్నో మనం ఎంతో మంది మహనీయుల జీవిత చరిత్రను జరిగితే తెలుస్తుంది వాళ్ళు అరిషడ్ వర్గాల్ని ఎలా అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకున్నారని. కాకపోతే అక్క ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి దగ్గర నుంచి కూడా మనం విన్నప్పుడు చాలా బాగుంటాయి. థియరిటికల్గా ఇవి ఫస్ట్ క్లాస్గా కనిపిస్తాయి మనకి ఆన్ పేపర్. కానీ మనం ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఏదైనా ఒక పనిని మనం ఆచరణలో పెట్టేటప్పుడు సరే మనం కోపాన్ని అదుపులో పెట్టుకుందాం అన్న ఆలోచన మనకి వచ్చినప్పటి నుంచి మనకు అడ్డంకులు మొదలవుతాయి. అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, సరే నేను కోపాన్ని జయించాను అన్న థాట్ నీకు వచ్చింది అంటే నీకు ఒక మేకు పడుతుంది అన్నమాట గోడలో పడి, అది స్థిరంగా ఉన్నదో లేదో అని స్వామి చెక్ చేయడానికి ఇలా ఊపుతారు. ఊపినప్పుడు మనకి
కోపం కలిగించే ఒక సిచ్యువేషన్
ఎదురవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళినప్పుడే కదా మనకు తెలుస్తుంది మనకి అదుపులో ఉందో లేదో అని. సో మరి ఆ అదుపులోకి వచ్చింది అనటానికి, సరే అదుపులోకి రావడానికి మనం ఏం చేయాలి, దానికి ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే మనకి ఎందుకు కోపం వస్తుంది. సరే నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని అవతల వాడికి నచ్చలేదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ విమర్శ. విమర్శ అనేది మనలో కోపం రావడానికి మొట్టమొదటి కారణం. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, వాడికి ఎందుకు నన్ను అనాల్సిన పని అన్న ఆలోచన మనకు వస్తుంది. సో అప్పుడు క్రోధం మొదలవుతుంది. అక్కడ విచారణ అనే పాయింట్ని మనం తీసుకోవాలి. మనకి స్వామి ఎంతో చక్కగా పూర్వమీమాంసలో ఈ విచారణ గురించి చెప్తున్నారన్నమాట. పూర్వమీమాంసలో మనకి ఏం మెన్షన్ చేస్తుందంటే ఉత్తరమీమాంస పూర్వమీమాంస దర్శనాల్లో వేదాంతంలో ఈ రెండు భాగాలన్నమాట. సో పూర్వమీమాంస ఏం చెప్తుంది అంటే ఎలా చేయాలో చెప్తుంది. అంటే నువ్వు రీజనింగ్ చేయాలి, నువ్వు ఏది రైట్ ఏది రాంగ్, చెయ్యాలా చేయకూడదా అన్న విచక్షణ ఉపయోగించేది పూర్వమీమాంస నీకు వివరంగా చెప్తుంది. ఉత్తరమీమాంస ఏం చెప్తుందంటే ఏ కర్మ చెయ్యాలి ఏ కర్మ చేయకూడదు కర్మ రిలేటెడ్గా చెప్తుందన్నమాట. సో మనం పూర్వమీమాంసలో ఏం చెప్తున్నారు అంటే నీకు కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు అవతల వాడు నిన్ను ఏదో అన్నాడు, విమర్శించినప్పుడు కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, విచారణ. సరే నన్ను ఒక మాట ఆయన అన్నాడు అన్నప్పుడు ఆ పర్టికులర్ విషయం కరెక్టా కాదా అన్న థాట్ మనకి ఫస్ట్ రావాలి. సరే నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే మనల్ని మనం సరిదిద్దుకోవాలి, అదే తప్పు లేదు అంటే దాన్ని విడిచిపెట్టే శక్తి మనకి ఉండాలి. సరే అవతల వ్యక్తికి కోపం ఎందుకు వచ్చింది, పాపం తన పరిస్థితి బాగులేదేమో అన్న ఆలోచన కూడా మనకి రావాలి. ఆ
చాలా కష్టం,
అది ఎంపథైజింగ్ ప్రాపర్టీ అనమాట. అది అవతల వాడి కండిషన్ మనకి తెలియదు, మేబీ అతను ఏదో ఉన్న పేషెంట్ అయి ఉండొచ్చు కదా, అతనికి ఏదైనా మానసికమైనటువంటి బలహీనత అయి ఉండొచ్చు కదా. మనం అలా ఆలోచించినప్పుడు అవతల వాళ్ళ షూస్లో మనం పెట్టుకుని ఆలోచించినప్పుడు అది ఒక మార్గం. ఇంకొకటి, సరే ఇది ఇందాక మనం అనుకున్నట్టు మనకి కోపాన్ని జయించే శక్తి ఉన్నది అని అనుకున్నగానే భగవంతుడు మనకి టెస్ట్ పెడుతున్నాడు అన్న భావన కూడా మనకి రావాలి. ఇది భగవంతుడి లీల, భగవంతుడి సంకల్పం లేనిది ఏదీ జరగదు అన్న దృఢమైనటువంటి ఆలోచన మనకు ఉన్నప్పుడు సరే ఇతను ఏదో విమర్శించాడు తెలుసో తెలియకో మనం దాన్ని విడిచిపెట్టాలి అన్న భావం మనలో కలుగుతుంది. దాని నుంచి మనం దూరంగా వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతాం. దీన్నే మనం ఒక అద్భుతమైనటి పదం మనకి స్వామి అందిస్తారు, దాన్నే క్షమ అంటారు. క్షమని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో కోపం అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకా మనం క్షమ అనే పదం చాలా పెద్దది అని అనుకుంటే ఓర్పు, పేషెన్స్, దీన్ని మనం డెవలప్ చేసుకుంటే తప్పకుండా ఒక అడుగు పైకి వెళ్ళగలం అని స్వామి మనకు చెప్తారు.
చాలా బాగుంది గణేష్. ఇప్పుడు మనం కోపానికి కారణం ఏంటవుతుంది, తర్వాత మనం శారీరకంగాతో పాటు మానసికంగా కూడా ఎలాగ మనం దృఢంగా తయారైతే కోపాన్ని నుంచి దూరం ఉండొచ్చో చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఎవరో మనం విమర్శిస్తే కోపం రావడం అది ఒక సందర్భం అయితే, చాలా సందర్భాల్లో చాలా సిచ్యువేషన్స్ పక్క వాళ్ళు ప్రమేయం మనకి మన బలహీనత వల్ల కోపానికి మనం లోనవుతూ ఉంటాం. మరి వాళ్ళ వల్ల తప్పైనా మన వల్ల తప్పైనా వాళ్ళ బలహీనత అయినా మన బలహీనత అయినా ఇందాక చెప్పుకున్నట్టు కోపం వస్తే మనం నష్టపోతాం. కాబట్టి కోపం వచ్చేసింది, ఇప్పుడు మనం దాన్ని ఎలాగైనా మనం ఆపలేకపోయాం. వచ్చేసిన తర్వాత దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఆ సిచ్యువేషన్ నుంచి మనకు అపకారం జరగకుండా మనం సేఫ్ గా బయటికి ఎలా రావాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే అది ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిన తర్వాత స్వామి చెప్తారు, ఎన్నో మంచి అందరూ కోపం గురించి మాట్లాడతారు కానీ దాని నుంచి ఎలా బయటపడాలి ఎవరు చెప్పరు, ఏ గురువులు చెప్పరు. కానీ చాలా మంచి ఒక 6-7 పాయింట్లు స్వామి చాలా సార్లు మనకి తమ ఉపన్యాసాల్లో చెప్పారు. ఇవన్నీ టిప్స్ లాగా అనమాట, అది పాటించండి చాలు మీ కోపం మిమ్మల్ని ఏం చేయదు, మీ నుంచి వెంటనే పారిపోతుందని చెప్తారు. మరి ఏ ఏ టిప్స్ ను మనం పాటిస్తే ఈ కోపాన్ని నుంచి బయటపడగలము, ఆ కోప ఎఫెక్ట్ నుంచి మనం సురక్షితులుగా ఉండగలమో చూద్దాం.
తప్పకుండా.
ముందుగా స్వామి చెప్తారు, కోపం రాగానే అక్కడ నుంచి వెళ్ళిపోయి చల్లటి మంచినీళ్ళు తాగమంటారు. ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పినట్టు కోపం రాగానే మొహం ఎదురబడిపోయి లోపల వేడి పెరిగిపోతుంది ప్రతి సెల్లోనే కూడా అనమాట. సో ఎప్పుడైతే నువ్వు చల్లటి నీళ్లు తాగుతావో మనసు స్థిమిత పడుతుంది, ఆలోచనని కూడా అది చల్లబరుస్తుంది శరీరంలోని ఉష్ణంతో పాటు అని స్వామి చెప్తారు. అంతేకాకుండా ఏం చెప్తారంటే ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చో, చల్లటి నీళ్లు తాగిన తర్వాత ఇంకా చల్లబడకపోతే ఇంకా వేరేగా వెళ్ళి ఒక దగ్గర కూర్చోమని చెప్తారు అనమాట. మనం అంటే చూస్తే తెలుస్తుంది కోపం వచ్చినప్పుడు మన యాక్చువల్ మన పర్సనాలిటీ అన్నది ఉండదు, వేరే పర్సన్ వస్తారు అనమాట బయటికి మనలోంచి, ఆయన బిహేవ్ చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడు నిశ్చలమైన ఒక తటాకం తీసుకుంటే గణేష్, అందులో మనం చూస్తే మనకు ప్రతిబింబం చక్కగా కనిపిస్తుంది,
చాలా క్లియర్ గా ఉంటుంది,
అందులో క్లియర్ గా ఉంటుంది. అందులోనే ఒక రాళ్ళు కొన్ని వేసి లేకపోతే పుల్ల పెట్టి ఇలా కెలికేమనుకో ఏంటవుతుంది, వెంటనే కొన్ని
రిపుల్స్
వస్తాయి, అలలు వస్తాయి, వచ్చి మన మొహం కనిపిస్తుంది, ఇలా ఇలా మొహం కళ్ళు ఇలా అయిపోయి మొహం ఇలా సాగిపోయినట్టు అలా కనిపిస్తుంటుంది. రిపుల్స్ వల్ల మన యాక్చువల్ రూపం మనకు అందులో కనిపించదు. ఇది ఎప్పుడైతే అంటే ఈ మనసు కూడా అలాంటిది అనమాట, ఈ కోపం వల్ల బాగా చిలించిపోతే మన స్వభావం నుంచి దూరం అయిపోతాం, వికృతంగా తయారవుతాం అనమాట. అది మనకి బుద్ధుడు కూడా ఒక చక్కటి ఉదాహరణ ద్వారా తన శిష్యులకి చెప్తాడు. అందరికి తెలిసిందే, బుద్ధుడు తన శిష్యులను తీసుకుని ఒక గ్రామం గుండా వెళ్తున్నారు అనమాట. బుద్ధుడికి చాలా దాహం అయ్యి మంచినీళ్ళు తెమ్మని చెప్తారు. అప్పుడు కొందరు శిష్యులు దగ్గరలో ఉన్న ఒక సరస్సు లేక్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తేయడానికి వెళ్తారు అనమాట. అప్పుడే అందులోంచి కొన్ని గేదెలు లాంటివి బాగా అటు ఇటు నీళ్ళని పాడు చేసి ముందుకెళ్తారు. చూస్తే మొత్తం బురద బురదగా వాళ్ళు ఎందులో నీరు పట్టుకోవాలనుకుంటారో చూస్తే మొత్తం బురద నీళ్ళే వస్తుంది అనమాట. ఎన్నిసార్లు ముంచినా బురద నీళ్ళే వస్తుంటుంది. చిచ్చి ఇక్కడ నీళ్ళు ఏమి బాగులేవు, ఇవి తాగడానికి వీలు లేదు, వెనక్కి వచ్చేసి చెప్తారు గురువు గారు ఇలాగా అంతా పాడు చేసేయండి, బురద బురదగా నీళ్ళున్నాయి, తాగడానికి బాగాలేవు. సరే అని కొంతసేపు వాళ్ళు అక్కడే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుని అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. చాలాసేపు అయిన తర్వాత మళ్ళా బుద్ధుడు చెప్తాడు, సరే ఇప్పుడు వెళ్ళి నీళ్ళు తిండండి. లేదు గురువు గారు, అక్కడంతా చాలా బురదగా ఉన్నాయి, నీళ్ళు తాగడానికి బాగుండు, ఇంకెక్కడే తెచ్చుకుందాం, పర్వాలేదు ఇప్పుడు వెళ్ళండి అంటారు. అంత సమయం గడిచిపోయింది కాబట్టి వెళ్ళి వాళ్ళు నీళ్ళు కోసం ఆ పాత్ర ముంచినప్పుడు తేట నీరంతా మంచి నీరంతా వస్తుంది అనమాట. చాలా ఆశ్చర్యపోతారు, ఇందాక ఇంత బురదగా ఉన్నది కదా, ఇప్పుడు ఇంత తేట నీళ్ళు ఎలా వచ్చాయని నీళ్ళు పట్టుకొని వెళ్ళి బుద్ధుడికి అందిస్తారు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు అనమాట, మన మనసు కూడా అంతే, కొన్ని ఆలోచనలు బయట సిచ్యువేషన్స్ ఆ గేదెలైతే ఎలా వచ్చే నీటిని అలజడి చేసి వెళ్ళిపోయో అడుగులున్న బురదంతా పైకి లేచి నీరంతటినీ కలుషితం చేసింది. అలాగా మన సిచ్యువేషన్స్, పక్క వాళ్ళ మాటలు, మన ఆలోచనలు అన్ని కూడా ఆ కోపానికి మన గురి చేసినప్పుడు ఏంటవుతుందంటే మన సహజ స్వభావంలోని ఈ బురద చేరిపోతుంది. అప్పుడు మనకే కాదు ఎవరికి కూడా మన ఆలోచనలు మన పనులు శ్రేయస్కరంగా ఉండవు. అప్పుడు ఏం చెయ్యాలి, వెయిట్ చెయ్యాలి. ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న చూడండి, అలా కూల్గా కామ్ గా కొంతసేపు కూర్చుంటే బురద కింద దిగుతుంది, నీరు తేట నీరు పైకి వస్తాయి. అలాగే మన ఆలోచనలో చెడ్డంతా కిందకి దిగి ఆ కోపం అంతా తగ్గి మన నిజ స్వభావం అన్నది అప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటంటే ఆ ఓర్పుగా ఇందాక చెప్పినట్టు విశ్రాంతిగా వెయిట్ చెయ్యండి, ఆ వెయిట్ చేసి సహనంతో కూర్చోండి అంటున్నారు స్వామి.
చాలా బాగుంది. యాక్చువల్గా ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు విమర్శని ఎలా ఎదుర్కోవాలి అని స్వామి ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ చెప్తారు. మనకి ఆలోచన వచ్చింది, ఆలోచనని వెర్బల్గా యాక్షన్ రూపంలో మనం కమ్యూనికేట్ చేసే ముందు అక్కడ ఆపాలి. దాన్ని ఇంగ్లీష్లో చక్కగా నిప్పింగ్ ఇన్ ది బడ్ అంటారు. సో దాన్ని ఆ మొగ్గలోనే తుంచేయాలి దాన్ని. సో ఆలోచన దగ్గర ఆపేస్తే ఆ మాట ఆ క్రియ ఆ రెండూ అదుపులో ఉంటాయి. సో అది మనం చాలా జాగ్రత్త పడాలి. మనం ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. డైలీ లైఫ్లో మనం చప్పట్లు కొడతాం, రెండు చేతులతో ఇలా రెండు చేతులు కలిస్తే చప్పట్లు చరచగలం. అంతేగాని ఒక చేత్తో ఇలాగంటే దానికి సౌండ్ రాదు కదా. సో అవతల వాడు విమర్శించినప్పటికీ మనం రియాక్ట్ అవ్వకుండా కేవలం రెస్పాండ్ అయ్యి అవసరమైతే వాళ్ళకి నచ్చ చెప్పి అలా మనం కూడా పరుషంగా మాట్లాడితే అది ఫ్రిక్షన్కి దారితీస్తుంది, దారితీసి పరిస్థితిని ఇంకా అధ్వానం చేస్తుంది అన్నమాట. సో నువ్వు చెప్పినట్టు ఆగాలి, లెట్ ఇట్ సెటిల్. అవతల వాళ్ళు కూడా అరిచి 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 వాళ్ళకి ఎంత ఓపిక ఉందో అంత అరిచి కూడా ఎక్కడో ఒక దగ్గర ఎనర్జీ తగ్గిపోతుంది వాళ్ళకి. అరిచి వాళ్ళు ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు నీకు సరే అనిపించినప్పుడు నువ్వు నీ సమాధానం కానీ లేకపోతే నువ్వు నీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవ్వచ్చు. ఎందుకంటే కోపంలో ఉన్నవాడికి ఆ విచక్షణ కోల్పోతాడు అని ముందే చెప్తున్నాం. సో వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినా అది అర్థం కాదు. సో యూ ఆల్సో వెయిట్, సో అదర్ పర్సన్ ఆల్సో వెయిట్స్. సో ఇవి చాలా అద్భుతమైనటువంటి టిప్స్.
ఇంకోటి స్వామి ఏం చెప్తారంటే గణేష్, ఇలాగా అంటే ఆ సందర్భంలో కోపం వచ్చింది, వెంటనే ఆ ప్లేస్ విడిచిపెట్టి స్వామి ఒక పెద్ద అద్దం ముందుకు వెళ్ళి మనల్ని మనం చూసుకోమంటారు. ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పినట్టు కోపం వచ్చినప్పుడు మన వైపు అందరూ ఎంతగా చూస్తారంటే మన ఫేస్ లోని అంటే యానిమల్స్ అన్ని కనిపిస్తాయి ఏంటో ఆ అద్దంలో చూసుకుంటే అప్పుడు మన మనలో ఉన్న జంతువులన్నీ మనకు కనిపిస్తాయి. ఆ అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఈ వికృతంగా మనకు తెలియకుండానే కళ్ళు మొత్తం అంతా మొహం మారిపోతుంది. ఆ వికృతమైన రూపం చూసుకుంటే ఏంటి ఇలా అయిపోయి అనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ముందుగా మనకి మన మొహం చూస్తే మనకు నవ్వు వస్తుంది. ఒక్కసారి నవ్వుకుంటే చాలా వచ్చిన కోపం అంతా కూడా విషయంన్నట్టు పోతుంది. సో స్వామి చాలా అంటే ఈజీ టిప్ ఇది నిజంగా. అంటే ఆ పక్కవాడు చేసింది ఊహించుకుంటూ వాళ్ళ మొహం తెచ్చి గుర్తించుకుంటూ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాం అనుకో, వాళ్లే మన కళ్ళ ముందు ఉంటారు, వాళ్ళని చూస్తుంటే ఇంకా కోపం పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి మన ఫన్నీ ఫేస్ ని మనం అద్దంలో చూసుకుంటామో నవ్వు వస్తుంది, ఆ విషయాన్ని మనం మర్చిపోయి అంటే మెయిన్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఆ ఆలోచన మాట రూపంలోని కార్యరూపం దాల్చే లోపే ఎలా తుంచాలి అంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఆ డైవర్షన్ కి ఏంటి ఏంటి చేయొచ్చు అన్న స్వామి మనకి టిప్స్ ఇస్తారు
ఎంతో చక్కగా. సో ఒక అద్భుతమైనటువంటి పాయింట్ స్వామి చెప్తున్నారు ఏంటంటే, ఒకవేళ మీకు సంగీత జ్ఞానం ఉంటే, స్వామి చెప్తున్నారు, ఒక బాత్రూంలోకి వెళ్ళి ఒక బకెట్ నిండా నీళ్లు పట్టండి, ఆ ధార ఏదైతే వస్తుందో ఆ ఒక పర్టికులర్ స్వరంలో ఒక శృతిలో వస్తుంది అది, ఆ స్కేల్లో మీకు వచ్చినటువంటి మంచి భజన పాడుకోండి, మంచి పాట పాడుకోండి అని, దానివల్ల మీకు ఉన్నటువంటి తాదాత్మ్యం చెందితే ఆ రాగంతో ఆ తానంతో ఆ పల్లవితో మీకు ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మీద కోపం తగ్గుతుంది అని స్వామి ఎంతో చక్కగా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మన ఇద్దరం ఇంత చక్కగా కోపం గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. సో ఇలా నవ్వుకున్నప్పుడు
నాకేమనిపిస్తుందంటే మంచి గాయకులు అయితే తాదాత్మ్యం చెందుతారు, మళ్ళీ బాత్రూమ్ సింగర్స్ అయితే మన గొంతు విని మనమే నవ్వుకుంటాం,
మన వాయిస్ విని అవతల వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు అన్నమాట. సో యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అక్క. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం, అంటే జంతువుల్లో ఉత్తమమైనటువంటి వాడు మనిషి అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు, అంటే మనం జంతువు నుంచి వచ్చిన వాళ్ళమే, మనలో జంతు లక్షణాలు లక్షణంగా ఉన్నాయి. సో దాన్ని మనం ఎంతవరకు అణుచుకొని మానవతా విలువల్ని మానవతా లక్షణాలని ఆ హ్యూమన్ ఫీలింగ్స్ని బయటకు తీసుకొని వస్తాము, ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి భావాలన్నీ మానవుడికి రిలేటెడ్ అయినవి అన్నమాట.
స్వామి అదే చెప్తారు కదా గణేష్, నువ్వు మనిషి అయినప్పటికీ మనిషిలో ఉండే పశువుట మనిషిలో ఉండే మనిషి మనిషిలో ఉండే దేవుడికి ఎదగాలి అని. ఫస్ట్ మనిషిలో ఉండే పశు స్థాయి నుంచి మనిషిలో ఉండే మనిషికి రా నువ్వు, ఆ తర్వాత దైవస్థాయికి వెళ్ళచ్చు.
అంటే ఇందాక నువ్వు చెప్పినట్టక్క మనం అద్దంలో చూసినప్పుడు స్వామి ఇంకొక పాయింట్ చెప్తారు, ఐఎమ్ నాట్ డాగ్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్ ఐఎమ్ మ్యాన్ అని అనుకోమంటారు. పదే పదే నువ్వు రిపీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా చీ నాలో ఎందుకు ఇలాంటి నీ మీద నీకే చాలా కోపం వస్తుంది అన్నమాట, ఎందుకు ఇలా వచ్చింది అని. సో అలా రెండు మూడు సార్లు మన మొహం మనం చూసుకుంటే మళ్ళీసారి మనకి కోపం రాకుండా మనం జాగ్రత్త పడగలం.
ఇంకోటి ఏం చెప్తారంటే అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము టెంపర్ లూజ్ అయిపోయి కొట్టుకొని చంపుకోవడం వరకు చాలా సిచ్యువేషన్స్ లోని ఈ హింస పెరిగిపోవడానికి కారణం కూడా ఏంటి అంటే ఈ కామం, కోరిక, దానివల్ల వచ్చిన క్రోధం, వాటి వల్లనే ఏదో మనం చిన్నది అనుకుంటాం. ఆ జరగదు, చిలికి చిలికి గాలివాన్ అంటారు చూడు. అలా ఒక చిన్న థాట్ వచ్చిందని విందా చెప్పినట్టు ఆ మొగ్గలు తుంచకపోతే అలా విజృంభించి విజృంభించి కొట్టుకొని చంపుకోవడం వరకు కూడా సిచ్యువేషన్స్ పడిపోతాయి. స్వామి అందుకే ఏం చెప్తారంటే కోపం రాగానే మాటకు మాట మాటకు మాట మాట్లాడుకోవడం, వాళ్ళు తిట్టడం, కొట్టడం వరకు వెళ్ళిపోక ముందే నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపో. ఎందుకంటే నిన్ను మాట అన్నవాడో లేకపోతే సిచ్యువేషన్ ఉంటేనే కదా నిన్నది బాగా ప్రోత్సహించి ఇంకా అందులో ముందుకెళ్లేటట్టు చేస్తుంది. అక్కడ నుంచి ముందు బయటికి వెళ్ళిపోయి ఫాస్ట్ గా బ్రిస్క్ గా నడవమన్నారు స్వామి. ఎక్కడైనా మంచి గాలి తగిన ప్రదేశం ఎప్పుడైతే నడక స్టార్ట్ చేస్తావో నీ బాడీలోని ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఈ ఆలోచనలన్నీ కూడా కామ్ డౌన్ అవుతాయి, కూల్ అవుతాయి. ఈ బ్రిస్క్ వాకింగ్ లోని మనకు తెలియని ఎన్నో గుడ్ హార్మోన్స్ కూడా మనలో రిలీజ్ అయ్యి మనకి చాలా మంచి ఆలోచనలు ఇస్తుంటాం వాకింగ్. కాబట్టి ఇక కోపం వచ్చినప్పుడు ఆ మాట్లాడి యాక్షన్ లో దిగక ముందే ఆ ప్రదేశం నుంచి వెళ్ళి చక్కగా నడక ప్రారంభించుకున్నారు స్వామి.
ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో టిప్స్, ఎందుకంటే మనకి కోపం రాని అంశం అంటూ ఉండదు, కోపం రాని సందర్భం అంటూ ఉండదు. ఎందుకంటే అన్నీ మనకి నచ్చినట్టే జరగాలి అన్న ఆలోచన ఎప్పుడూ మనకు ఉంటుంది కాబట్టి. సో అవన్నీ ఎప్పుడు నిర్మూలించబడతాయి అంటే మనం కృతజ్ఞతాభావాన్ని, క్షమాభావాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కూడా మనకి కోపం వచ్చే అవకాశం ఉంది. అంటే నాకు ఇది రాదే, అవతల వాడు నాకన్నా ఎక్కువగా ఉన్నాడే అన్న ఆలోచన అప్పుడప్పుడు మనల్ని కొంచెం బాధ పెడుతుంది అన్నమాట. అలా బాధ పెట్టినప్పుడు నాకున్న దాంతో నేను సంతృప్తి పడగలిగే శక్తి ఉండాలి నాకు. మనం భగవంతుడికి మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగితే అప్పుడు అవతల వాళ్ళ మీద ఆ అసూయ, ఈ ద్వేషము, ఈ క్రోధం అనేటువంటివి రావు.
ఇందాక మనం అనుకున్నట్టు ఆ మంచి భావాలు ఎదుటివారితో పాటు మన మీద కూడా మనకు మంచి భావం పెంపొందించుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి కూడా మనం బయటికి రావచ్చు ఆ మంచి భావాలను మనం పెంచుకుంటూ. ఇంకోటి ఏంటంటే కోపం వచ్చినప్పుడు స్వామి చెప్తారు అది కళ్ళు తాగిన వాడికి చూడు, వాడికి ఏం చేస్తాడో తెలియదు, ఇంటికి వచ్చి భార్యను కొడతాడు, ఇది విరగొట్టేస్తాడు, అది విరగొట్టేస్తాడు, మర్నాడు నేనా ఇది చేసేనా అంటాడు అనమాట. అంటే వాడికి ఏం చేశాడో వాడికి తెలియదు. అలా మన కోపం వచ్చిన మూమెంట్ లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే నేనా ఇలా బిహేవ్ చేశానా, నేను ఇలా మాట్లాడినానా అని అనుకుంటాను. కాబట్టి ఆ టైంలోని అది ఇంకా శృతి మించిపోకుండా ముందుగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోమని స్వామి చెప్తున్నారు.
అంటే స్వామి
ఇలా కోపాలు చేయించడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి, అంటే కోపం రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అందరికి బయటపడడానికి కూడా స్వామి మనకు అన్ని మంచి మార్గాలు ఇచ్చారు. కాబట్టి ఎంతో సులభంగా మనం ఈ కోపాన్ని జయించడానికి స్వామి అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుందని ఆశిద్దాం.
మరి మరికొన్ని విషయాలు ఈ కోపం గురించి, దీన్ని ఎలా మనం డైవర్ట్ చేసుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీగా అనేటటువంటివి మనం వచ్చే భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఉదాహరణలు మన హిస్టరీలోంచి, మన పురాణాల్లోంచి కూడా చిన్న చిన్న కథల ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక కథ ఒక మనిషి హృదయాన్ని పరివర్తన చేయగలదు, ఒక హృదయాన్ని కదిలించగలదు, ఒక జీవితాన్ని మార్చగలదు. అంత శక్తి ఉంది ఒక కథకి. సో మనం ఆ కథల్ని మనం చక్కగా వింటూ ఆ పరిస్థితిని మనకి మన జీవితంలో అన్వయించుకుంటూ మనం మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యసాయి భగవానునికి, ఆ సాయి జగన్మాతకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిద్దాం. శ్రోతలందరికీ మరొకసారి విన్నపం ఏమిటంటే స్వామి చెప్పినటువంటి ఈ టిప్స్ స్వామి వాయిస్లోనే మరొకసారి విందాం. వింటూ ఒక చక్కని పాటతో కార్యక్రమాన్ని ముగిద్దాం. అంతవరకు సెలవు. సాయిరాం.
సాయిరాం.
కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
దిస్ దర్శన పూర్వమీమాంస టీచర్స్ దిస్ పేషెన్స్.
నిత్య జీవితంలో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఇస్ టాట్ బై దిస్.
దుఃఖం కలిగింది,
యు ఫీల్ మిజరబుల్.
ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
సుఖాన్ని స్మరించు.
థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
దుఃఖం దూరం అవుతుంది.
దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
ఈ విధమైన ఉపాయమును కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
అజ్ఞానం వచ్చింది.
యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
ప్రజ్ఞానాన్ని కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
ఏదో ఒకరి పైన కోపం వచ్చింది,
యు ఆర్ యాంగ్రీ విత్ సమ్వన్,
తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు బుద్ధ తిట్టవద్దు.
ఇమిడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సో.
వాడి పైన కోపం వచ్చింది,
యు ఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
Is it the mistake of that person?
ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
When you inquire like that, the speed of the anger would be less.
అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
the moment he is angry,
లోపలికి వెళ్ళు,
you get in,
ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు,
drink a tumbler of cool water,
కూర్చో నెమ్మదిగా,
sit down silently,
అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది,
and the anger would be pacified.
నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
This anger is perversion, is not the true form.
ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుటద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
When you are angry, you stand in front of the mirror, you don't like your form.
అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
Then anger will be pacified.
ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
This anger made me look ugly.
అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ,
ఇంకే విధమైనటువంటి యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
When there are agitations and worries in the mind, go forth all alone and walk.
స్పీడ్గా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
ఇప్పుడు మీరు నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
if you are really lucky one with the knowledge of music,
బాత్రూమ్ లో వెళ్ళు,
go to bathroom,
బకెట్ లేక నీళ్ళను విడుచు,
fill the bucket,
ఆ నీళ్ళు ఒక స్వరంగా వస్తుంటాయి,
the water will come in a particular tune,
ఆ స్వరాన్ని నీవు ఆధారం చేసుకుని పాట పాడు.
Basing on the tune of the water that comes out of the tap, you start singing.
ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
And then make your song and the tune of the water same.
పరిటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది.
You also try to discriminate the difference in the tune, your tune and the water.
సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
There are so many secrets. There are so many devices to pacify our anger.
కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు.
And today there are no one to teach such secrets.
ఇది ఏ పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
మారి స్వామిని చూపుచున్నా